దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన వాడే కాదు, ఆయన సమస్తము చేయగలిగినవాడు అని రుజువుపరుస్తుంది దేవుని గ్రంథం బైబిల్. ఆ విషయాలు మనం కొన్ని బైబిల్లో ఈరోజు చూద్దాం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథంలో 3:7 నేను చదువుతాను, జాగ్రత్తగానండి. దానియేలు గ్రంథం 3:7. సకల జనులకు బాగా పిల్లనగ్రోవి పెద్ద వినే సింఫోనియా విపంచిక సకల విధములకు వాయిద్యములను వినుడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ప్రార్థన చేస్తాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవం గల తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. రాత్రి అంతా కాపాడే వందనాలు. ఉదయ కాలంలో సజీవ లెక్కలో నిలబెట్టేందుకు వందనాలు. ప్రత్యేకించి ప్రాముఖ్యంగా చదవబడిన పాఠ్యభాగం విరిచి నాకు మాకు పంచిపెట్టండి. మాట్లాడబోతున్న మీ దాసుడు నిష్ప్రయోజకుడని మీరు జ్ఞాపకం చేసుకుని మీ బోరగా మాత్రమే వాడుకొని మీ మాటలతో నన్ను నింపి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటి దేవుని బిడ్డ, చదవబడిన పాఠ్యభాగం మనం అనేక మార్లు చూసుకున్న పాఠ్యభాగమే. దేవుడు నమ్మదగిన వాడు, సమస్తము చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. శూన్యంలో సమస్తాన్ని శూన్యముగా మార్చగలిగిన శక్తిమంతుడు అనేదానికి రుజువుగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని మరొకసారి ఇష్టపడుతున్నాను. చదవబడిన పాఠ్యభాగంలోని ముఖ్యాంశాలు, మొదటిదిగా దేవుడు రక్షింపగల సమర్థుడు. ఎట్లా రక్షించాడు, ఎవరెవరిని రక్షించాడు, కొన్ని విషయాలు చూద్దాం. చదవబడిన పాఠ్యభాగంలో షద్రక్ మెషక్ అభిజ్ఞగో మనకి బాగా తెలిసిన వ్యక్తులు. రాజైన నెబుకద్నెజరు ఒక ప్రతిమ చేయించాడు, ఆ ప్రతిమకు మొక్కాలన్నాడు, లేకపోతే అగ్నిగుండంలో పడవేస్తామంట. ఒక శాసనం తయారు చేశారు. అయితే ఈ షద్రక్ మెషక్ అభిజ్ఞగోలు ఈ రాజైన నెబుకద్నెజరు యొక్క ప్రతిమకు మొక్కడానికి ఇష్టపడలేదు. దేనికి ఇష్టపడ్డారు వీళ్ళు? అగ్నిగుండంలో వేయబడడానికి ఇష్టపడ్డారు. ఆ ప్రతిమకు మొక్కడానికి ఇష్టపడలేదు కానీ అగ్నిగుండంలో వేయబడడానికి ఇష్టపడ్డారు. విశ్వాసంలో తేడా. విశ్వాసపు స్కేల్తో కుడిచినప్పుడు ఆ స్కేల్లో మన పర్సంటేజ్లో తేడా. మనమే ఈ స్థితిలో ఉంటే దేన్ని కోరుకొని ఉంటామో చూడండి. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా పరిశీలన పరీక్ష చేసుకోవాల్సిన సమయం. యు హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఎవరో ఈ విశ్వాస స్కేలు ఇలాంటి సందర్భాల్లో కొలిసి చూపించాల్సిన అవసరం లేదు, నీకు నువ్వే కొలుచుకోవచ్చు. రాజు ప్రతిమ చేపించాడు, ఆ యొక్క ప్రతిమ పరిస్థితి ఏంటంటే, మరి ఈ యొక్క సింఫోనియా పెద్ద వీణే విపంచిక సకల విధములకు వాయిద్యాలు వినబడగానే జనాలందరూ దేశస్థులు ఆ భాషలు మాట్లాడేవారు వెంటనే ఆ ప్రతిమకు సాగిలపడాలి. ఆ రాజు నెబుకద్నెజర్ నిలబెట్టించిన ఆ ప్రతిమకి ఎవడైతే ఆ ప్రతిమకు నమస్కరించడో ఆ వాయిద్యాల సౌండ్లు వింటానే వారు అగ్నికుండంలో పడేయటమని వాళ్ళు అంటారు. మేము సేవించుచున్న దేవుడు ఎవరు? మేము సేవించుచున్న దేవుడు వేడిమి గల ఈ అగ్నికుండములో నుంచి తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు, పైపెచ్చు దేవుడు సమస్తము చేయగలిగినవాడు. కాబట్టి ఆయన రక్షించడానికి సమర్థుడు అని మీరు గట్టిగా మాట్లాడతారు. 17వ వచనం చదువుతారు. ఇదే దానియేలు 3లో 17వ వచనానికి రండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మాత్రం మేం పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చూడు రాజు, మా దేవుడు సమర్థుడు, మా దేవుడు శక్తివంతుడు, మా దేవుడు నమ్మదగినవాడు, మా దేవుడు సమస్తము చేయగలిగినవాడు. మా దేవుడు ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా ఈ మంటల్లబడి సావనన్న సస్తాం, కాని నీ ప్రతిమకు మాత్రం సస్యేమి రామక్క. ఛాలెంజింగ్ డిసిషన్ మిస్టేక్. ఎంత భయంకరమైన నిర్ణయాలు తీసుకున్న భక్తులు కదా, దేవుని కోసం ఎంత సమర్పించుకొని జీవించిన వ్యక్తులు కదా, దేవుడి మీద ఎంత విశ్వాసం ఉంచి బ్రతికిన వ్యక్తులు కదా. అనుకుంటేనే ఒళ్ళు చలకరిస్తుంది. మా దేవుడు తప్పించడానికి, ఈ వేడిమి నుంచి తప్పించడానికి, అగ్నిగుండం నుంచి రక్షించడానికి సమర్థుడయ్యా. లేకపోయినా రాజు జాగ్రత్త, ఎంత ధైర్యమో కదా, ఎంత ధైర్యంగా పలికిన మాటలు కదా. కాబట్టి మన విశ్వాసం, మన ఆత్మీయ స్థితి ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మన పరిస్థితి చిన్న చిన్న విషయాలకి భయపడిపోయి లొంగిపోయి లోపడిపోతాం. ఆఫీసర్లను చూసి భయపడతాం, నాయకులను చూసి భయపడిపోతాం, రకరకాల పరిస్థితుల్లో లోబడిపోతాం. అనేక సార్లు అధికారులు పక్కన ఉన్నారని, మరి విశ్వాసానికి తగని పదార్థాలు ఏదైనా వచ్చినప్పుడు తినేయడానికి సాధిస్తూ ఉంటాం, కారణం అధికారుల దగ్గర బుక్ అయిపోతాం మేము. 28వ వచనం చూపిస్తాం. నెబుకద్నెజరు షద్రకు మెషాకు అభ్యర్థపోయాను, మీరు దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపడనియో, ఏ దేవుని సేవింపకయో ఉందమని తమ దేహమును అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచితి. అటు రాజు మరలా శాసనాన్ని తిప్పి రాస్తాడు. మనకు తెలిసిన ఘటనే ఇదంతా. కనుక దేవుడు రక్షింపగల సమర్థుడు, నమ్మదగిన వాడు, సమస్తము చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు అని మనకి తెలుసుకుంటాం. ఇంకా ఇదే దానియేలు గ్రంథంలో నెక్స్ట్ నేను చూపించబోతున్నటువంటి వ్యక్తి ఆల్రెడీ మీరు ఆలోచన చేసి ఉంటారు. 6:20 చూస్తాం. 6:20-23 వరకు. త్వరపడిపోయాను. 19 తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాడు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాడు. అందుకు దానియేలు, రాజా, రాజు చిలకాలము జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడిచిని కనుక ఆయన తన తోతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించను కాదు. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనే రాజు ఇందును కూర్చి అతి సంతోషభరితుడై దానియులను గుహలో నుంచి పైకి తీయలేదు. ఆగ్నేయగా పడిపోతుడు దానియులను బయటికి తీసి, అతడు తన దేవుని ఎంత భయభక్తులు గలవాడైందన్నా, అతనికి ఏ హాని కలుగ చేయలేదు. కథ మనకు బాగా తెలుసు ఈ విషయంలో కూడా. దానియేలు, దేవుడు నశింప చేయగలవాడు, దేవుడు కాపాడగలిగిన వాడు. చూడండి, దేవుడు రక్షింపగల సమర్థుడు అని దానియేలును సింహం గుహాల్లో వేస్తే, సింహం గుహాల్లో కాపాడిన దేవుడు, సమస్తము చేయగలిగిన దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. ప్రార్థన చేయకూడదు, దేవునికి ఇష్టంగా ప్రార్థన చేయవు. శాస్త్రం రాయబడింది ఇక్కడ కూడా. సంతకం చేశాడు రాజు, 30 దినాలు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినా మానవుని యొద్ద అయినా ఎవడు ఏ మనవి చేయకూడదు రాజా. ఎవడైనా చేస్తే వాడు సింహాల గుహాల్లో వేయబడాల. శాస్త్రం రాజు సంతకం పెట్టేశాడు రాజు. అయితే దానియేలు మాత్రం అలాంటి శాసనం రాయబడిందని తెలిసి కూడా తన ఇంటికి వెళ్లి యథాప్రకారం ప్రతిదినం లాగానే ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుసలేం తట్టు తెరవబడి దేవునికి ప్రార్థన చేయించు ఆయన్ని స్తుతిస్తూ వచ్చాడు. ఇది చూశారు, రాజుకి కంప్లైంట్ చేశారు. రాజు పట్టుకురమ్మన్నాడు. ఏమంటే, అవును నేను నా దేవునికి నమస్కరిస్తా, దాన్ని నేను తేలది, అవునా సింహాల గుహలో పడింది వేసేశారు. ఆ రోజు సింహాల గుహలో వేసినప్పుడు సింహాలున్నాయి. ప్రతిరోజు రాత్రి మధ్యాహ్నం సింహాలకి మాంసం సప్లై చేస్తారంట బోన్లేకి. ఆ రోజు రాత్రి బోన్లేకి సింహాలకి మాంసం సప్లై చేయలేదంట. ఎందుకని, ఆల్రెడీ దానియేలు నేసేసాడు. ఇక మళ్ళీ ఏముంది, ఆయన తింటే తినేస్తాయి కదా సింహాలు. ఉన్న సింహాలు దానియేలు తినేస్తే ఆ రోజు వాటి దాణా సరిపోతుంది.
అని ఏమి వేయలేదంట.
రాజుకి కలతగా ఉంది, బోను మూయబడింది, సింహాల మధ్యలో దానియేలు నేసేశారు. రాత్రి బాగా ఆకలి కొంటా ఉంటాయి, మాంసం చూస్తే ఉత్తేజపడతాయి. తెల్లవారిపోతుంది, రాత్రంతా రాజుకి నిద్ర పట్టట్లేదు. తెల్లవారుజామును లేచి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు అని దానియేలును పిలిచారు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, ఎంత మంచి పేరు పెట్టి పిలిచారండి. రాజు ఎంత మంచి పేరుతో పిలుస్తున్నాడు చూడండి. దానియేలు జీవము గల దేవుని కుమారుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతను. అందుకు దానియేలు, రాజు చిలకాలము జీవించునుగా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడిచిన గనుక ఆయన తన దూతను అంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాను. మీరు జాగ్రత్త గమనించాలన్నా, రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాళ్ళను కానుగా, దేవుని దృష్టిలో నేను నిర్దోషునైపోయానయ్యా. దూతను పంపించి నన్ను కాపాడి సింహము నోళ్లు మోయించాడు. అయితే రాజా, నీ దృష్టిలో నేనేంటి అని ప్రశ్నిస్తా. ఎంత గొప్పవాడు కదా దేవుడు. ఆ రోజు రాత్రంతా దానియేలు భోజనం లేదు, అట్లే పస్తున్నా అంట, ఉపవాసం అంటున్నారు. దానియేలును చూసి సింహాలన్నీ కూడా పస్తుకి ఒప్పుకున్నాయంట ఉపవాసానికి. సంఘీభావం తెలియజేస్తారంట చూడండి. ఎవరైనా ధర్నా చేస్తుంటే, ఎవరైనా స్ట్రైక్ చేస్తుంటే, ఎవరైనా నిరాహార దీక్ష చేస్తుంటే ఇంకో గ్రూప్ కూడా పోయి వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి కూర్చుంటారు. అట్లా నీవు ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి మేము కూడా ఫాస్టింగ్ ఉంటామని సింహాలు కూడా ఏమి తినకుండా అట్లే కూర్చున్నాయంటే గమన. దానియేలు తినలేదు, ఏమి తినలేదు. తెల్లవారు ఇందాక అట్లే కథలు చెప్పుకుంటా కూర్చోన్నట్టున్నాయి. తెల్లవారి ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో రాజుకు, వాళ్ళని ఇస్తే ఎముకలతో కూడా పగల కొరికినాయని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి దానియేలు సింహము గుహలో కాపాడినాడు దేవుడు దానియేలు. కనుక దేవుడు సమస్తము చేయగలిగినవాడు, సమస్తాన్ని చేయగలిగినవాడు. ఏది కూడా ఆయనకు అతీతమైంది కాదు. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూస్తే 10వ అధ్యాయంలో 28వ వచనం నేను చదువుతాను జాగ్రత్తగా. మత్తయి 10:28, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా పరలోకములో నశింపజేయడానికి మిక్కిలి భయపడు. ఇది వాక్య సత్యం. దేవుడు నశింపచేయగలవాడు, కాపాడగలిగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు సమస్తము చేయగలిగినవాడు. ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపచేయవానికి మిక్కిలి భయపడు. మూడో విషయానికి మనం వస్తే, దేవుడు అత్యధిక శక్తి కలిగిన వాడు. ఎంత శక్తి అంటే ఆయనకి అత్యధిక శక్తి. ఎఫెసి పత్రిక వస్తాం ఒకసారి, ఎఫెసీలకు రాసిన పత్రిక 3:20-21 నేను చదువుతాను. 3:20-21 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంగములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు అత్యధిక శక్తి కలిగిన వాడు. మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగలిగిన శక్తిమంతుడు క్రీస్తు యేసు మూలముగా. ఏ ఆయన చెయ్యలేనిది ఏమి లేదు, ఇవ్వలేనిది ఏమి లేదు. అత్యధికంగా ఆశ్చర్యంగా మాంసం అడిగారు ఇశ్రాయేలు జనాంగం. మోషేని సన్నిధికి కొనిగారు. మోషేని నన్ను చంపుకొని తినే తట్టున్నది, వీళ్ళకి మాంసం మీద గాలి మళ్లిందని కొండ మీదకి ఎక్కి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. గమ్మను పోయి పండుకో మోషే అంటాడు. గుడారాలు పండుకో, తెల్లారికి అద్భుతం చూస్తావు. మామూలుగా వాళ్ళకి ఆ రోడ్డు పక్కన జంతువులు, సముద్రం వస్తే చేపలు ఇవి దొరుకుతాయి, కానీ పూరేళ్ళు అంతీచిక దొరకవు. అవి సముద్రం మీద ఉంటాయి, చాలా రుచికరంగా ఉంటాయంట. శ్రేష్టమైన అవి పూరేళ్ళు. అలాంటి పూరేళ్ళు కనుచూపు మేరకి కుప్పల కుప్పలుగా తెచ్చి వాడు పనుకోవడం గుడారాల దగ్గర వేస్తాడు దేవుడు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తిమంతుడు సమర్థుడు మన దేవుడు అనే దానికి నిదర్శనం. దేవుడు అత్యధిక శక్తి కలిగిన వాడు, ఆయన సమర్థుడు. ఇక 4 విషయానికి మనం వస్తే, దేవుడు కాపాడగలిగిన వాడు. కాపాడటానికి ఆయన వెనక్కి పోయేవాడు కాదు, ఆయన చేతులు కుర్చ కాలేదు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. తిమోతి రాసిన 2 1:12 నేను చదువుతా. 2 తిమోతి 1:12. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను గాని నేను నమ్మిన వాణి ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోతున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. తిమోతికి రాస్తూ అపొస్తలుడైన పౌలు గొప్ప మర్మాలు చెప్తాను. ఎందుకంటే దేవుడు కాపాడగలిగిన వాడు, ఉగ్రత దినమును కాపాడగలిగిన వాడు, సమస్తము చేయగలిగిన వాడు, నమ్మదగిన వాడు. ఆయన్ని నమ్మి విశ్వాసముతో ప్రార్థించిన వ్యక్తి పొందలేకపోయేది ఏమీ లేదు అని రుజువు చేసుకున్న దేవుడు. మృతులను సైతము లేపగలిగినటువంటి సమర్థుడు మనకు తెలుసు కదా. మృతులను కూడా లేపగలిగిన వాడు. ఆయన చేయలేకపోయింది, ఆయన చేయలేకపోయాడు అనింది ఏమి లేదు. ఎవ్రీ పత్రికలో ఒక మాట చూద్దాం. 11 చూస్తే, ఎవ్రీ పత్రిక 11:17 చూస్తే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. ఇది సర్వసత్యం. అబ్రహాం చూడండి, మృతులను సైతం లేపడానికి దేవుడు శక్తిమంతుడని యోచించినవాడు. కాబట్టి తన ఏకైక కుమారుడిని అర్పించి ఉపమాన రూపం మనకు చూపిస్తూ వచ్చాడు దేవుడు. అతను మృతుల్లో నుంచి మళ్ళా పొందాడు. ఆయన శక్తిమంతుడని నమ్మాడు అబ్రహాం. అంటే వెనకంది వేయలేదు. ఎంత గొప్ప విశ్వాసాలు చూడండి, మన పితరులు జీవించిన జీవితాలు ఎంత గొప్ప జీవితాలు, ఎంత విశ్వాసంతో జీవించారు. అందుకే యాకోబు పత్రిక 4:12 ఒక మాట కనిపిస్తుంది. యాకోబు పత్రిక 4:12 ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు, ఆ దేవుడే ఆయనే రక్షించడానికి నశింపజేయడానికి శక్తిమంతుడు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు సమస్తము చేయడానికి శక్తిమంతుడు. నమ్మిన వానికి, నమ్మకం ఉన్నవారికి, నమ్మిన వానికి ఇది అర్థమవుతుంది. నమ్మని వానికి ఏమర్థం అవుతుంది? అపనమ్మకంతో ఉంటే ఏమర్థం అవుతుంది? విషయాలు ఇతరుల జీవితాలు చదువుతున్నప్పుడు, ఇతరులు చేసిన పనులు చూస్తున్నప్పుడు అద్భుతం ఆశ్చర్యం కలుగుతుంది, ఒళ్ళు జలకరిస్తుంది. కొరింథీయులకు రాసిన 2:18 దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. దేవుడు నమ్మదగిన వాడు, నో డౌట్ అబౌట్. ఎత్తి చూస్తావా ఆ పరిపక్క దశలేకరా, అలాంటి నమ్మకం లేకరా, అలాంటి విశ్వాసపు స్కేలు మెజర్ చేసినప్పుడు ఆ స్కేల్కి సరిపో, మెజర్మెంట్ సరిపోవాలి స్కేల్. కాబట్టి అలాంటి విశ్వాసంతో తన బిడ్డలైన వాళ్ళు ఎదగాలని, అలాంటి స్థితిలో ఆశీర్వదించబడాలని, దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. తిమోతికి రాసిన 2 మంచి మాట మనకు కనిపించదు, ఎప్పుడు మనం గుర్తుంచుకునే మాట. 2 తిమోతి 2:13 మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏం చేయలేదు. ఏంటి ఆయన స్వభావం అంటే ఆయన నమ్మదగిన వాడు. మనం ఎప్పటికీ నమ్మదగిన వారం కాదు. మాట తప్పుతాం, మారిపోతాం, మర్చిపోతాం, మనలో ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. ఆయన అలాంటి వాడు కాదు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయడాయి. కనుక మనం నమ్మదగిన వారం కాదు, మనం నమ్మదగని వారము. ఆయన నమ్మదగిన దేవుడుగా మన పక్షాన మనతో ఉంటున్నాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకో విషయం మనం చూస్తే, ఆయన మనల్ని పిలిచిన పిలుపులో కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడని కొరింథీయులకు రాసిన 1:9 ఒక మాట ఉంది. 1:9 చదువుతా కొరింథ్, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని మించండి కరెంట్ పోయింది సెకండ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు నమ్మదగినవాడు. ఆయన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఇంకేవాడు రెండో తెస్సలోనికి రాసిన పత్రిక 2:14 చూడండి. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్ములను పిలిచెను. శక్తిమంతుడు, సమర్థుడు, నిత్య మహిమకు మనల్ని పిలిచిన దేవుడు, నమ్మదగినవాడు. మొదటి పేతురు 5:10 మనకు కనిపిస్తుంది మాట. కనుక ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ మాటలతో మనం బలపడాలి. ఇక చూస్తే దేవుడు తన వాగ్దానములలో నమ్మదగినవాడు. వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేవాడు మన దేవుడు. దేవుడి యొక్క వాగ్దానాలు ఆయన నమ్మదగిన వాడుగా ఆయన వాగ్దానాల ద్వారా మనం చూడగలుగుతాం. ఆయన వాగ్దానం ఇచ్చి మన పాటలు కూడా వాగ్దానములు ఇచ్చి నెరవేర్చేవాడు. నీవే నమ్మదగిన వాడు, నమ్మదగిన రక్షకుడు. యోహాను పత్రికలో మనం చూడగలిగితే 1:9 నేను చదువుతాను. 1:9 మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ను పవిత్రులుగా చేయను అని రాయబడి ఉంది. ఆయన తన వాగ్దానముల విషయంలో నమ్మదగినవాడు. వాగ్దానాలిచ్చి నెరవేర్చే మన దేవుడు, ఆ వాగ్దానాల్లో నమ్మదగిన వాడుగా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు. మాట తప్పుడు మారడు. మనుషుల్లాగా ఆయన మారిపోయేవాడు కాదు. కొరింథీయులకు రాసిన 10:13 నేను చదువుతా. 10:13 1 కొరింథీ పత్రిక. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. కాబట్టి సహింపదలిగిన దానికంటే ఎక్కువ ఆయన వచ్చేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఎవరంట? నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు. తండ్రి అన్నప్పుడు ఆదుకునేవాడు, వెంటనే పలకరించేవాడు, ఆదుకునేవాడు, ఆదరించేవాడు. నిన్ను ఏమాత్రము విడువను, ఎడబాయిన. ఎబ్రీ పత్రిక 13 మనం చూస్తే, ఎబ్రీ పత్రిక 13:5-6 చూస్తాం. ఎబ్రీ పత్రిక 13:5-6 నేను చదువుతున్నా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడు ఇందుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయినని ఆయనే చెప్పాను గదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఈ స్టేట్మెంట్ మనం చెప్పగలుగుతామా? ఇలాంటి స్టేట్మెంట్ మనం ఇవ్వగలుగుతామా? దేవుడు నమ్మదగినవాడు. ప్రతి విధమైన శోధనలో నుంచి, ప్రతి విధమైన రోగములో నుంచి, ప్రతి విధమైన బాధ నుంచి తప్పించేవాడే సమర్థుడు. యాకోబు పత్రిక 5:14 ఒక మంచి మాట ఉంది. యాకోబు పత్రిక 5:14 మనం చూస్తే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపించవలను, వారు ప్రభు నామును బట్టి అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగి. కాబట్టి విశ్వాసం నమ్మల, వచ్చిన రోగం పోవాలంటే నీకు విశ్వాసం కావాలి ఫస్ట్. విశ్వాసం లేకుండా అవిశ్వాసంతో ఏమి చేయలేదు. అవిశ్వాసం ఉంటే ఏ పని జరగదు. రోగాల్లో నుండి స్వస్థత కలిగజేయాలంటే ఆయనే సమర్థుడు, శక్తిమంతుడు. వాగ్దానం చేసి నీతి కిరీటం అనుగ్రహించినటువంటి వాడు, వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చిన వాడు, శోధల నుంచి తప్పించిన వాడు, బాధల నుంచి తప్పించిన వాడు, మరణం నుంచి తప్పించిన వాడు. అందుకే ప్రకటన 2:10 అంటాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. జయించువానికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను. ప్రకటన గ్రంథంలో మనకు కనిపించే మాటలు ఇవన్నీ, సమయం సరిపోదు రెఫరెన్స్లన్నీ చదవడానికి. ప్రకటన 2:7, ప్రకటన 2:10 ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. 2 తిమోతి 4:6-8 నీతి కిరీటంతో వాగ్దానం చేస్తాను. నీతి కిరీటం నీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి మనము దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. మనం దేవునికి నమ్మకంగా జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని కాపాడేవాడు, రక్షించేవాడుగా ఉన్నాడు. మనం దేవుడికి నమ్మకంగా జీవించాలి. నమ్మకమైన దాసుడుగా ఉండాలి, దాసురాలుగా ఉండాలి. యజమానుడు మెచ్చుకునే మరి దైవజనుడుగా ఉండాలి, విశ్వాసిగా ఉండాలి. అప్పుడే మనకు కొన్ని బాధ్యతలు ఇస్తాడు, కొన్ని అప్పగింతలు ఇస్తాడు, కొన్ని పనులు ఆయన పనులు చేయడానికి ఇష్టపడి మనకి ఆ పనులు అప్పచెప్తాడు. దేవుని పనిలో భాగస్థుడవు అని నమ్మకంగా లేమనుకోండి, ఆ బాధ్యతలు మనకి అప్పచెప్పడానికి ఇష్టపడడు. ఎవరైనంతే, ఆఫీసర్ అయినంతే, యజమానుడైనంతే, ఏ ఓనర్ అయినా అంతే. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 అంశం మనకి, మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. మత్తయి సువార్త 24:45 నేను చదువుతా, 45-51. యజమానుడు తన ఇంటి వానికి ఒకవేళ తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగు చేయిచున్నట్టు అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాణ్ణి నుంచునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు తాగుచున్నాను. ఆ దాసుడు కనిపెట్టని దినంలో వాడనుకున్న గడిలో యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించను, అక్కడ ఏర్పును పండ్లు కొరుకుంటాయి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టేవారి పైన నమ్మకం ఉంచేవాడు. నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడుగా ఉండాలని పెరగాలని. మెచ్చుకుని తన యావదాస్తి మీద వారికి బాధ్యతలు అప్పగించాడు. అయితే నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు తీసివేయడానికి ఇష్టం. సేవ చేయడంలో దేవునికి ప్రీతికరమైన నమ్మకమైన సేవ చేయడంలో వెనుకంజి వేసిన వారు, వెనక్కి వెళ్ళిపోయిన వారు, భ్రష్టులైపోయిన వారు, మొదట ఆత్మీయంగా ఆరంభించి ఆచరణలో భ్రష్టులైపోయేవారు, రకరకాల కోవకు చెందిన వారిని మనం చూడగలం, భయంకరులైన వారు. ఎప్రిల్ పత్రిక 12:28-29 నేను చదువుతా. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు దహించు అగ్ని అయి కాబట్టి ప్రీతికరమైన సేవ చేసే వాళ్ళ నమ్మకమైన బిడ్డలు ఆయన పట్ల ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రీతికరమైన సేవ చేస్తున్నామా? నమ్మకంగా ఉన్నామా? దేవుణ్ణి ఆరాధించడంలో నమ్మకత్వం ఉందా? మరి కొందరు మానుకున్నట్టుగా మనం కూడుట మాన్తున్నామా? మందిరాలకి, కాన్ఫరెన్స్లకి ఆగిపోతున్నామేమో, సమయం ఇస్తామని ఇవ్వలేకపోతున్నామేమో. అపోస్తుల బోధ ఎందు, సహవాసమందు, రొట్టె విడిచుట ఎందు, ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఉండవలనని అపోస్తుల కార్యం 2:42 స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ బోధ మర్చిపోతున్నామేమో. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనే బోధ మర్చిపోతున్నామేమో. ఆత్మలో దేవుడు ఉండాలి, ఆత్మీయంగా మనం ఉండాలి అనే విషయాలకు దూరమైపోతున్నామేమో. రకరకాల అవగేషన్తో రకరకాల పనులు పెట్టుకుని సువార్తను ప్రకటించే విషయంలో నమ్మకత్వం కోల్పోతున్నామేమో. అనేక ఆత్మలు రక్షించడంలో నమ్మకత్వం కోల్పోతున్నామేమో. చెదిరిపోయిన వారిని సమకూర్చుకోవడంలో, రక్షణ లేని వారికి రక్షణ కల్పించడంలో తప్పిపోతున్నామేమో. కనుక ప్రేమైనటువంటి దేవుడు, ఏ స్థితిలో ఉన్నాం? ఎలా ఉన్నాం? సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు, సువార్తలో దేవుని శక్తి ఉంది అని రోమాపత్రిక 15:17 పోస్తులైన పౌలు స్పష్టంగా రాస్తారు. దేవుని శక్తి సువార్తలో మనకు కనిపిస్తుందని సువార్తల గురించిన విషయంలో ఆయన మాట్లాడతారు. ప్రయాసపడి రాత్రిలనక పగులనక ఆయన పనిలో మనం ఉండాలి, అప్పుడే దేవుడు మనం దీవించగలుగుతాడని అపోస్తలైన పౌలు పలు సందర్భాల్లో పలు దగ్గరలో మనకు చూపిస్తాడు. 2 తిమోతి పత్రికలో 4:2 దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుతూ ఖండించుతూ గద్దించుతూ బుద్ధి చెప్పు. చేస్తున్నామా? ప్రయాసపడుతున్నామా? పనిచేస్తున్నామా? సంఘాల్లో, కాన్ఫరెన్సుల్లో దేవుని కుమారుని జ్ఞానాన్ని నింపజేస్తున్నామా? నింపుతున్నామా? అనేకుల్లో వెనకబడిపోతున్నాం. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందేలాగున దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం పంచడం విషయం ఆ జ్ఞానం విషయంలో, ఏకత్వం విషయంలో అనేక సార్లు మనం తప్పిపోతున్నామని ఒప్పుకోక తప్పదు. మేలు చేయుట అంటే సత్కార్యాలు చేయుట విషయంలో గల్తీ పత్రిక 6:10 అంటాడు, మనము మేలు చేయుట ఎందు విసుకక ఎందుము. ఎందుకంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు ఎందుగల ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుని తను తానే మన కొరకు అప్పగించుకున్నాడు కాబట్టి సత్క్రియలు అనేటువంటి ఆ ధనములో మనం పాలు పొందాలని మనకి ఒకేసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మనం నిత్యం పోరాడుతూ ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. పోరాడాలి, ప్రకటించాలి, పరిశుద్ధులు అప్పగించబడిన దాన్ని 10 మందికి పంచిపెట్టాలి. గల్తీ పత్రికలోని 1:9 6-9 వరకు మనం చూస్తే, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్త ఎవడ ప్రకటించినా, పైనుంచి దేవదూత దిగొచ్చి ప్రకటించినా వినవద్దు, అది మంచిది కాదు. కనుక దేవుడైనటువంటి దేవుని ద్వారా ఈ సమయంలో నేను ముగిస్తున్నా. దేవుడు నమ్మదగినవాడు, సమస్తము చేయగలిగిన వాడు. శూన్యములో సమస్తాన్ని, సమస్తాన్ని శూన్యముగా మార్చగలిగిన వాడు. అద్భుతాలు చేసి ఆనందించే దేవుడు ఆయన. అద్భుతాలు చేస్తాడు నీ కళ్ళ ముందు, ఊహక మించి నీ చేస్తాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తాడు. అలాంటి దేవుని విషయంలో నీ పట్ల నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దాని విషయంలో, నీ ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. నీవు నమ్మదగిన వాడివి కానప్పటికీ కూడా ఆయన నమ్మకంగా నీ పనులు చేస్తుంది. కాబట్టి దేవుడు రక్షించగలడానికి సమర్థుడు, దేవుడు నశింపజేయగలవాడు, దేవుడు అత్యధిక శక్తిగల దేవుడు, దేవుడు కాపాడగలిగినటువంటి దేవుడు. ఆయన చెయ్య కొలుచ కాలేదు, ఆయన పిలుపులో నమ్మదగినవాడు. దేవుడు తన వాగ్దాన విషయంలో నమ్మదగినవాడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనం కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించడంలో నమ్మకత్వం కలిగి ఉండాలి, దేవుని సువార్త ప్రకటించడంలో నమ్మకత్వం కలిగి ఉండాలి, జీవించే జీవితంలో నమ్మకంగా ఉండాలి. కాబట్టి అలాంటి జీవితాలు లేనివారు, అలాంటి విశ్వాసం లేనివారు, అలాంటి కార్యాలు చేయనివారు, మేలు చేసేవారు అంటే సత్క్రియలు చేసేవారు, లేకపోతే అపోస్తల బోధలో నమ్మకంగా నిలిచి ఉండకపోతే అలాంటి స్థితిలోకి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు సమస్తము చేయగలిగిన వాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.